అని కర్ర పక్కన పెట్టలేదు హరిగారు. ఏమో గురువుగారు పొరపాటే టిక్ టిక్ అని కొడతారేమో అని. పౌరాణికుడు కొట్టినా తిట్టినా ఏమి చేసినా అది దోషం కాదు, అది అవతల వాళ్ళకి ఆశీర్వచనం, అది శుభప్రదం. అందువల్ల మేము అతన్ని మేము అంత గౌరవించాం అనగా బలరాముడు తెల్లబోయి, నిజమే నేను చేసింది దోషమే, ఇతడు కొంత దోషం నేను కొంత దోషం చేశాం. ధర్మశాస్త్రంలో ఒక సూక్ష్మం కూడా ఉంది, గురువుగారు వచ్చినప్పుడు డైరెక్ట్గా భగవంతుడు వచ్చినప్పుడు మాత్రం ఈ పురాణం చెబుతున్నవాడు లేవాలి. ఈ పురాణం చెబుతున్నప్పుడు లేవాలన్నప్పుడు ఏమిటి, రెండో మాట ఏమిటనమాట, గురువుగారు ఎలాగో వస్తే లేస్తారనుకోండి, దైవం వచ్చినప్పుడు అతని దృష్టిలో నేను దేవుణ్ణి కాదనుకున్నాడు, నేను దేవుణ్ణి కాకపోయినా దైవము అనే శబ్దమునకు ఉత్సవమూర్తి అని కూడా ఉంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు బయట రథంలో స్వామివారిని ఊరేగించారు, ఆ స్వామివారిని లోపలికి తీసుకొస్తే మాత్రం నేను కూడా లేచి నిలబడాల్సిందే, తెలుసిన ఉత్సవమూర్తులు తీసుకొస్తే అంటే లోపలికి, అందుకే లోపలికి తీసుకురావట్లా, తీసుకొస్తే మీరు నేను అనే తేడా లేకుండా పల్లకీలో కానీ రథంలో కానీ ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తున్నప్పుడు ఆ ఉత్సవమూర్తులు ప్రవచనం జరుగుతున్న చోటుకి వస్తే లేచి నిలబడాలి. చాలా కాలం క్రితం మహాభారతం సంపూర్ణంగా ఉండరాజవరం అనే ఊళ్ళో చెప్పాం, అక్కడ ఇలాగే పురాణం చెబుతుంటే ఒక రోజున ఉత్సవమూర్తులు ఊరేగుతూ మా దగ్గరికి వచ్చాయి, లేచి నిలబడ్డాను, దగ్గరికి వెళ్ళి ఆ ఊరేగింపులో కాసేపు పాల్గొని మళ్ళీ వచ్చి పురాణం చెప్పాను, అది ధర్మం. అది ఇప్పుడు నేను పూర్తి భగవంతుడి కాకపోయినా ఉత్సవమూర్తి లాంటి వాడిని, ఆదిశేషుణ్ణి, పానుపుని కదా, ఆ పానుపుని వచ్చినప్పుడు లేవలేదు, ఆ కోపంతో నేను చంపాను, చంపడం వల్ల నాకు బ్రహ్మహత్య పాపం వచ్చింది, ఇప్పుడు మీరు కూడా ఇతన్ని రక్షించమంటున్నారు అని బాగా ఆలోచించి, ఆత్మావై పుత్ర కనామాశియను పవిత్ర శృతి వాక్యసరణి విశదంబగుటన్, వేదం ఒక ముక్క చెప్పింది, ఆ వేదాన్ని సత్యం చెయ్యాలి. ఇక్కడ ఎంత ధర్మ సంకటం చెప్పమంటారా, ఋషుల ఆశీర్వచనం వ్యర్థం కాకూడదు, మృత్యువు యొక్క లక్షణం పాడవకూడదు, బలరాముడు చేసిన పని వ్యర్థం కాకూడదు, అలాగని బ్రహ్మస్థానంలో ఉన్నవాడిని చంపకూడదు. ఎన్ని మెలికలు ఉన్నాయో చూడండి, అనగా ఏమిటో కొంచెం తేలిగ్గా చెబుతాను. మృత్యువు యొక్క లక్షణం ఏమిటి, ఒకసారి ఎవడన్నా చచ్చిపోతే వాడు బతకడానికి వీల్లేదు, అది మృత్యువు యొక్క లక్షణం. అలా బతికించాలంటే కృష్ణుడు రావలసింది, ఒక కృష్ణుడికే అధికారం ఉంది, లేదా శివుడికి ఉన్నది, అత్యావశ్యక స్థితిలో బ్రహ్మకు ఉంది, ఇంకెవ్వరికీ లేదు అది. కాబట్టి త్రిమూర్తులు తప్ప చచ్చిన వాడిని బ్రతికించే అధికారం ఉన్నవాడు ఒకడు లేడు. అందుకే ఎవరైనా ఇంద్రుడి లాంటి వాళ్ళు ఎవరినైనా బతికించాలంటే త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి అనుజ్ఞ తీసుకోవాలి, మృత్యువుని గౌరవించడం అంటారు దాన్ని, అక్కడికి అదొక సమస్య. ఇప్పుడు మృత్యువు ఇతని ప్రాణం పట్టుకుపోయింది కాబట్టి మృత్యువుని గౌరవించి వీడు బతికించకూడదు. కానీ మీరేమన్నారు, కలియుగాంతం వరకు బతకమని దీవించారు కాబట్టి బ్రహ్మవాక్కు వ్యర్థం కాకూడదు. ఇప్పుడు నేను భగవంతుణ్ణి, నేను చంపిన వాడిని నేను మళ్ళీ బతికిస్తే భగవంతుని అనేటటువంటి శబ్దానికి లోటు వస్తుంది, అంటే నా పరాక్రమానికి మచ్చ. అలాగని వీడిని బ్రతికించకపోతే మీరు వచ్చి నన్ను ఏమన్నారు, అతన్ని బ్రతికించమని కోరుతున్నారు, అంటే బ్రాహ్మణోత్తముల యొక్క ఋషుల యొక్క మాట వ్యర్థం కాకూడదు. ఇది ఎంత కాంట్రావర్షస్ వచ్చింది నాకు, తొందరపడి ఓ పని చేస్తే ఇలా వస్తుంది కదా అనుకున్నాడు ఆయన. అందుకని తొందరపడి ఏ పని చేయకండి, బాగా ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి. అప్పుడు ఆయనకి వేదము గుర్తుకొచ్చిందట. వేదం ఏమన్నది, ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు రూపంలో పుడతాడు కాబట్టి కొడుకుని బతికిస్తే తండ్రిని బతికించినట్టే అని వెంటనే ఏం చేశాడు, ఈ సూత మహర్షికి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు రౌ మహర్షి అని, అతన్ని తీసుకొచ్చి ఈ బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి, ఒరే నాయన ఈ రోజు నుంచి మీ నాన్నగారి బదులు నువ్వు పురాణములు చెప్పు అని పురాణ జ్ఞానం అతనికి ఇచ్చేశారు. ఈ తండ్రి గారికి ఆయుద్దాయం ఉంది కదా కలియుగాంతం వరకు, ఆ తండ్రి ఆయుద్దాయం కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందనమాట, తండ్రి కొడుకు రూపంలో మళ్ళీ జన్మించినట్టయింది, తండ్రి యొక్క ఆయుద్దాయం కొడుకు రావటం వల్ల, కొడుకు చిరంజీవిగా ఉండడం వల్ల కొడుకులో తండ్రి ఉన్నాడు, మరి తండ్రిని ఏం చెయ్యాలి, అందుకని తండ్రిని తన తపశ్శక్తితో శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండు అన్నాడు. చచ్చిపోయిన వాడికి బ్రహ్మలోకం ఇచ్చాడు చివరికి, శాశ్వత బ్రహ్మలోకం అంటే మాటల పురాణములు చాలా కాలం చెప్పగా చెప్పగా స్వర్గం వస్తుంది, చదవగా చదవగా బ్రహ్మలోకం వస్తుంది. ఇప్పుడు అతనికి చాలా తొందరగా ఏ కష్టమూ లేకుండా తండ్రి గారికి పెద్ద ఆయనకి బ్రహ్మలోకం ఇచ్చి, కొడుక్కి తండ్రి ఆయువిచ్చి, అతన్ని పౌరాణికుని చేసి ఇటు తండ్రిని ఇటు కొడుకుని అనుగ్రహించాడు. కానీ ఇక్కడే జరిగిందో తమాషా, బలరాముడు ఒక్కసారి కోపముతో సూత మహర్షిని చంపగానే అప్పటిదాకా తెల్లగా ఉండే బలరాముడు కాస్త నల్లగా అయిపోయాడు. బ్రహ్మహత్యా పాపం వల్ల పౌరాణికుణ్ణి తిట్టిన, ఇప్పుడు నన్ను తిడితే మీరు కూడా నల్లగా అయిపోతారు తెలిసిన, మీరు ఎవరన్నా కావాలంటే పరీక్షించుకోండి, 4 రోజులు గురువుగారిని బయటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని తిడితే ఎన్ని నష్టాలు వస్తాయో అసలే నల్లగా ఉన్నవాడు పూర్తిగా కొండముచ్చు మొహం అయిపోతుందట. నేను చెప్పలేదు బాబు, పురాణాల్లో చెప్పారు, వాడి నా మీద పడకండి. అలా తెల్లగా ఉన్నవాళ్ళు అయితే తిట్టగా 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 అలా క్రమక్రమంగా జుట్టుకి బాగా నల్లరంగు వేస్తే ఆ నల్లరంగు ఎలా ఉంటుందో అలా అయిపోతారు, కాటికలు అయిపోతారట. ముఖంలో కాంతి పోతుంది, ఆరోగ్యం పోతుంది, నీరసం పట్టుకుంటుంది, ముసలి వాటకం వచ్చేస్తుందిట. అందువల్ల ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాత్ములు తిట్టగా రూపం మారిపోతుంది. పైగా చంపాడు కదా ఆయన, అందువల్ల తెల్లగా ఉన్నవాడు నల్లగా అయిపోయాడు. ఇప్పుడు ఈ బ్రాహ్మణోత్తముల కోరిక మీద తండ్రికి బ్రహ్మలోకం ఇచ్చి కొడుక్కేమో ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి కొడుక్కి తండ్రి ఆయువు ఇచ్చాక అప్పుడేం జరిగిందిట, ఆయన శరీరములో కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు తెల్లబడిందిట, మిగతా శరీరం అంతా నల్లగా ఉంది, ఇది ఇంకా చికాకుగా ఉంటుంది. ఇప్పుడు ఒళ్ళంతా తెల్లమచ్చలు వచ్చేసి కొంచెం కొంచెం నలుపు కొంచెం తెలుపు ఉంటే ఎంత జుగుప్సగా ఉంటుందో శరీరం, అలా ఉందన్నారు ఈయన శరీరం. పాపం ఈ కాలంతానేమో నల్లగా ఉన్నది, తెలుపు వచ్చింది, కానీ మిగతా శరీరం అంతా నల్లగా ఉంది. ఈ కింద భాగం ఏమో భయంకరమైన నలుపు తెలుపు, ఈ మిగతాదంతా నలుపు ఉండేసరికి చూడలేకపోతున్నారు ఆయన్ని. ఆయన అన్నాడు, ఈ మిగతా శరీరంలో ఉన్న నలుపు కూడా పోవడానికి ఏం చేయాలేంటి అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ సత్రయాగం మేము 1000 ఏళ్ళు చేస్తున్నాం, ఇక్కడ ఒకరోజు 2 రోజులు కాదు, 1000 సమమాసత 1000 సంవత్సరముల కాలము సత్రయాగం చేయాలని సంకల్పించాం. ఈ 1000 ఏళ్లలో ఇప్పటికీ 900 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 100 ఏళ్ళు యజ్ఞం చెయ్యాలి. ఈలోపు ఈ యజ్ఞమును పాడు చేయడానికి ఒక రాక్షసుడు ప్రతిరోజు వస్తాడు ఇక్కడికి, సాయంత్రం పూట వచ్చి మా వస్త్రాలు చింపి ఆ తర్వాత కమండలాలు విరగ్గొట్టి దండములు విరగ్గొట్టి పోతాడు. అమావాస్య నాడు మాత్రం తప్పక వస్తాడట. ఎందుకు వస్తాడంటే అమావాస్య నాడు ప్రతి అమావాస్యకి వీళ్ళు పూర్ణాహుతి చేస్తారు, ప్రతి నెల అమావాస్య నాడు ఒక ప్రత్యేక పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతి సామగ్రిలో మలమూత్రాలు విడిచిపెట్టి యజ్ఞగుండంలో చీమునెత్తురు పోసి యజ్ఞగుండం పాడు చేస్తున్నాడు. ఈ యజ్ఞం ఎలా రక్షించుకుందామా అని చూస్తున్నాం మేము, నువ్వు ఆ దుర్మార్గుని సంహరించు. వాడు ఇల్వలాసురుడి కొడుకు పల్వలుడు, పూర్వం వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు కదా, అందులో ఆ వాతాపిని ఇల్వలుణ్ణి అగస్త్య మహర్షి చంపాడు. అగస్త్యుడి వల్ల చచ్చిపోయిన ఆ ఇల్వలుడి కొడుకు వాడి నాన్నవాడికి అక్షరం మార్చి కొడుకుకి పేరెట్టాట, నా పేరు ఇల్వలుడు నువ్వు పల్వలుడివి అన్నట్ట. పల్వలము అంటే మురికి గుంట అని కూడా అర్థం, వీడి నిజంగా మురికి గుంటే. అందుకే మలమూత్రాలు పట్టుకొచ్చి యజ్ఞగుండంలో వేస్తున్నాడు వాడు. వాణ్ణి సంహరించి యజ్ఞ సంరక్షణ చేస్తే నీ పాపం పోతుంది, నీ శరీరంలో ఈ మోకాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఉన్నటువంటి ప్రాంతం కూడా మళ్ళీ పూర్వంలాగా చక్కగా తెల్లగా తయారవుతుంది, ఒక్క జుట్టు తప్ప. జుట్టు తెల్లబడితే బాగుండదు, అందుకని జుట్టు మాత్రం పూర్వంలాగే నల్లగా ఉంటుంది, మిగతా శరీరం కూడా తెల్లబడుతుంది అనగా ఈయన అమావాస్య దాకా అక్కడ ఆగిపోయాడు ఆ నైమిషారణ్యంలో. ఇప్పుడు కొడుకు దగ్గర వినయంగా కూర్చుని పురాణాలు విన్నట్ట. బలరాముడు అంతటి వాడు చేతులు కట్టుకుని చక్క మీలాగా శ్రద్ధగా చేసిన పాప ప్రాయశ్చిత్తానికి ఆయన చెబుతున్న పురాణాలన్నీ విన్నాడు. సరిగ్గా అమావాస్య వచ్చింది, మధ్యాహ్నం పూట పూర్ణాహుతి చేయబోయే సమయానికి ఆ పల్వలాసురుడు వచ్చాడు. మలమూత్రాలు విసర్జిస్తూ భయంకరమైన జుట్టుతో ఎర్రని పెదవులతో దుడ్డులాగా ఉన్నటువంటి ఇంత ముక్కుతో బాగా వేళ్లాడిపోతున్న పెదవులతో, ఆ పెదవులు కూడా ఇంత లావుగా వేళ్లాడిపోతున్నాయట, దంతాలతో కోరలతో మహాభేకరాకారంగా ఉన్నాడు. పెద్ద పట్టోటి వేసుకునేవాడు భేకరాకారంతో వచ్చి అమాంతగా కళ్ళు తర్వాత మలమూత్రాలు పట్టుకొచ్చి యజ్ఞగుండంలో పోయిపోతూ ఉండగా, ఒరే చాలురా ఇంతకాలం యజ్ఞం పాడు చేశావు, ఇక ఇక్కడ బలరాముడు ఉన్నాడు అని బలరాముడు రోకలు తీసి వాడిని ఎత్తి మీద దెబ్బ కొట్టాట ఢామ్ అని. అంతే, ఇక కొబ్బరికాయ పగిలినట్టుగా వాడు తలకాయ పగిలిపోయింది, వాడు చచ్చి కింద పడ్డాడు. దాంతో ఋషులు సంతోషించి, అమ్మయ్య మా యజ్ఞం సుఖంగా సాగేటట్టుగా ఈ పల్వలుండి సంహరించావు, నీకు శుభం కలుగ్గాక అన్నారు. అప్పుడేం జరిగిందో తెలుసా, ఈ కాళ్ళ దగ్గర నుంచి కంఠం వరకు తెల్లబడిపోయిందిట, అంటే ఇంక కేవలం ఈ తలకాయ ఒకటి మిగిలిపోయింది, ఈ ముఖం ఒక్కటి నలుపుట, శరీరం అంతా తెలుపు, ఈ మాయిదారి ముఖం ఒకటి భయంకరమైన నలుపు, వాడి కాటుక పూసినట్టుందనమాట. అప్పుడు ఆయన అన్నాడు, ఇదేమిటండి ఈ కాస్త మిగిలిపోయిందంటే, ఈ కాస్త పోవాలంటే ఇంకా యాత్రలు చేయాల్సిందే, ఏం చేస్తాం, ఏదో ఒక చోట స్నానం చేయి, ఎక్కడో ఒక చోట స్నానము చేయగానే ఈ పాపం పోతుందనగా అక్కడి నుంచి బయలుదేరాయన నైవిశారణ్యం నుంచి బయలుదేరాడు. రకరకాల తీర్థయాత్రలు చేసి 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 రామేశ్వరం వచ్చాడు. రామేశ్వరంలో స్ఫటికలింగం ఉంటుంది, అక్కడ స్ఫటికలింగంలో అవతల వస్తువు స్పష్టంగా కనపడుతుంది, మన ముఖం మనకే కనపడుతుంది. అందుకే స్ఫటికలింగానికి తప్పక జీవితంలో ఒకసారైనా ఆవు పెరుగుతో ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆవు పాలతో ఆవు పెరుగుతో స్ఫటికలింగానికి అభిషేకం చేసే కటిక దరిద్రుడు సంపదలు పొందుతాడు. నాకు ఒక మంచి వ్యక్తి భర్త కావాలని ఏ స్త్రీ అని అనుకుంటే అక్కడ రామేశ్వరంలో అభిషేకం చేయించుకుంటే తప్పక ఆవిడకి మంచి భర్త వస్తాడట. పూర్వకాలంలో కుంతీదేవి అలాగే చేసింది ఆవిడ. కుంతీదేవి వైధవ్యం వచ్చాక నాకు మంచి భర్త వచ్చే జన్మలో అయినా లభించుగాక అని అభిషేకం చేస్తే ఆవిడకి శరీరం విడిచిపెట్టగానే ఇప్పుడు శాశ్వత బ్రహ్మలోక నివాసం వచ్చింది. బ్రహ్మలోకంలో బ్రహ్మగారి యొక్క అనుచరుడితో ఆవిడకి వివాహం అయ్యింది. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా వైధవ్యం పొందిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటారు. బలరాముడు రామేశ్వరంలో అభిషేకం చేయించుకుని సముద్ర స్నానం చేస్తే ఇక్కడి వరకు తెలుపు వచ్చిందిట. ఈ కాస్త భాగం నలుపు మిగిలిపోయింది. ఇది ఎక్కడ గొడవరావు బాబు అనుకుని ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు ఆయన. దారిలో సేవించన్ రంగధామున్, శ్రీరంగధామం వెళ్ళి తంజావూరు దగ్గర ఉంటుంది శ్రీరంగం, చాలా గొప్ప స్థలం అక్కడ. అక్కడ రంగనాథుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తప్పక రంగరంగ అని ఆయన సేవించాలి. అక్కడ సేవించేట అక్కడి నుంచి బయలుదేరాడు. వెంకటాచలం వృషభాద్రికి వచ్చాడు. అక్కడ ఏడు కొండలు ఉన్నాయి వరుసగా. బలరాముడు కూడా సప్తగిరులను సేవించాడు తెలుసుకోండి ఆ విషయం. అది వెంకటాచల మహాత్ములో అద్భుతంగా వర్ణించారు. ఆయన స్వయంగా శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అని వరుసగా ఏడు కొండలకి ఏడు పేర్లు ఉన్నాయి. అందులో వృషభాద్రి దగ్గర బంగారం దానం చేసి పైకెళ్ళాడు. స్వామి పుష్కరిణిలో స్నానం చేయగానే మొత్తం నలుపుపోయింది ఆయనకి. అంటే బ్రహ్మహత్యా పాపం కొసమెరుపుగా మిగిలితే ఆ బ్రహ్మహత్యా పాపం పుష్కరిణీ నదిలో స్నానము చేయడం వల్ల పోయింది. అంత గొప్ప క్షేత్రం, యుగ యుగాలు చరిత్ర కలిగింది అది. అది ఇవాళ్ళది కాదు, అది కృతయుగంలో వరాహస్వామి ఆ క్షేత్రాన్ని అక్కడ పెట్టాడు. ఆ వరాహస్వామి దర్శనం తప్పక చేసుకోవలసింది ఎవరైనా సరే. అసలు వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలంటే శ్రీనివాసుడి దర్శనానికి వెళ్ళే ముందుగా ముందు వరాహస్వామి వారిని భూదేవి సమేతంగా దర్శనం చేసుకుని అప్పుడు శ్రీనివాసుని యొక్క దర్శనానికి వెళ్ళాలి. ఈ విధంగా అది కూడా దర్శనం చేసుకుని పాప ప్రక్షాళన చేసుకున్నాడు. మొత్తం యాత్రలన్నీ చేశాడు. చిట్ట చివరగా మళ్ళీ కురుక్షేత్రానికి వచ్చాడు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముడు ఢీ అంటే ఢీ అని యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ కూర్చుని వాళ్ళని దీవించి, ఒరే యుద్ధం ఇప్పుడైనా మానేయండి అంటే మేము మానమన్నారట, అయితే మీరు చావండి అన్నాడు. ఆయన ఆ యుద్ధం చూసి భీముడు దుర్యోధనుడు తొడలు విరగొట్టాక అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తక్కిన తీర్థయాత్రలన్నీ చేశాడు. ఎంత గొప్పగా రాశారో తెలుసా, మీరు చాలా అదృష్టవంతులు. సరిగ్గా ఆ సమయంలో కృష్ణానదికి పుష్కరాలు దొరుకుతున్నాయట, అందుకని కృష్ణానదికి వచ్చి కృష్ణవేణిలో స్నానం చేశాడని రాశారు భాగవతంలో, చూడండి. కృష్ణవేణి నది స్నానం చేశాట ఆయన. ఇప్పుడు మళ్ళీ మనకు యోగం బాగుండి సరిగ్గా బలరాముడు పుష్కరాలలో కృష్ణవేణిలో స్నానం చేసిన రోజుల్లో ఉన్నాం. రేపు పొద్దున్నే బయలుదేరి అందరూ వెళ్ళి స్నానం చేసిరండి, బలరాముడు పొందిన పుణ్యం పొందుతారు. పంపా సరస్సులో స్నానం చేశాడని కృష్ణవేణిలోను తుంగభద్రలోను స్వామిమలలోను అన్ని చోట్ల ఆయన స్నానం చేశాడు. నాకు ఇవాళ ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, అహో ఎంత విచిత్రం, ఈ రోజు నుంచే పుష్కరాలు ప్రారంభం అవ్వడం ఏమిటి, కృష్ణవేణిలో పుష్కర స్నానం చేశాడని బలరాముడు ఈ కథలో రాయడం ఏమిటి భాగవతంలో. భాగవతంలో దశమస్కంధంలో ఉంది, అదే సమయంలో ఈ ఘట్టం రావడమే. ఇన్నేళ్ళు పుష్కరాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల, సరిగ్గా కృష్ణా పుష్కరం సమయంలోనే సంపూర్ణ భాగవతం చెప్పడం, ఆ భాగవతంలో తీర్థయాత్ర ఘట్టం రావడం, కృష్ణవేణిలో ఆయన స్నానం చేయటం, అప్పుడే పుష్కరాలు రావడం, ఇది జగద్గురువుల యొక్క దివ్య కటాక్షము. గుర్తుపెట్టుకోండి, ఏ రోజు ఏ ఘట్టం ఏ టైంలో ఎలా జరగాలో అలా జరిగాయి మనకి. సంపూర్ణ యోగం పట్టింది. మీ అందరికీ ఒక సూచన ఏంటంటే, ఆఖరి రోజున 6 గంటలకు మొదలెడతాం, అంటే రేపు కాక ఎల్లుండి ఆదివారంతో పూర్తవుతోంది కదా, 6 గంటలకే మీరు వస్తే భాగవతం ఎంత గొప్పదో భాగవత మహిమని చెబుతాను ఆ రోజు ఫలశ్రుతిలో. ఆ మహిమ వింటే ఎన్నాళ్ళు భాగవతం పూర్తిగా వినలేని పాపాత్ములకు కూడా పుణ్యం వస్తుందట. అంటే మేము వినని వాళ్ళం పాపాత్ములు కాదు, ఒకవేళ వినని వాళ్లల్లో పాపాత్ములు ఉంటే వాళ్ళ పాపాలు పోయి వాళ్ళకు కూడా బ్రహ్మలోకం వస్తుందని పేరు. ఇంకా నిత్యం వినేవాళ్ళు, మధ్య మధ్యలో వినేవాళ్ళు, మీరు ఎలాగో గుంటూరు వాళ్ళు అంటే నా దృష్టిలో సహజంగా పుణ్యాత్ములు అండి. గుంటూరులో పాపాత్ములు ఉండరు, ఉంటే వాళ్ళు పురాణం వినకుండా ఇంట్లో కూర్చుంటారు అనుకోండి, వాళ్ళ గురించి నాకు ఎందుకు కానీ పాపం, సహజంగా పాపం. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ క్షేత్రంలో ఎక్కువ మంది ధార్మికులు ఉన్నారు, దాతలు ఉన్నారు. ఎటువంటి వాళ్ళండి, పొద్దున్న 2 కోట్ల రూపాయలు పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చారు హరిగారు, అందులో 10 మందికి ఇచ్చే భాగ్యం నాకు కూడా కల్పించారు ఆయన. ఎంతమంది పిల్లలు, 850 మంది పిల్లలకి ఇవ్వాలట, నిన్న 650 మందికి ఇచ్చారట. అసలు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఏ కులంలో పుడితే వాడు ఆ కులం వాడికే స్కాలర్షిప్లు ఇచ్చుకుంటుంది. ఈ రోజుల్లో కులాల పేరు మీదుగా కొట్టుకు తెచ్చిపోతున్న ఈ రోజుల్లో, పెచ్చ పెరిగిపోయిన ఈ రోజుల్లో మళ్ళీ పాతకాలపు సంప్రదాయాన్ని స్థాపిస్తూ ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా అందరం మానవులం, పరమాత్మ యొక్క స్వరూపాలం అని నిరూపించి తురకాళ్ళకు కూడా ఇచ్చారండి. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా, క్రిస్టియన్స్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, ఆ కులం ఈ కులం అని తేడా లేకుండా మెరిట్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంచే తప్పనిసరిగా మనందరం కూడా ఈ మాట ఎందుకన్నానంటే, మామూలుగా అయితే నేను ఆశీర్వచనం అనేవాడిని, కానీ ఇచ్చింది స్కాలర్షిప్ అనే పదం కనుక హెడ్స్ ఆఫ్ టు హిమ్ అన్నది. భాష కూడా సమయ సందర్భాన్ని బట్టి మారాలి గనక. సందేహం లేకుండా హరిగారు కారణ జన్మలు, పెద్దలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి పుత్రుడు పుడతాడట. భగవంతుడు ఒక వంశంలో పుట్టించాడంటే ఏదో ఉంటుంది, ఆ వంశానికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. ఆయనకు కూడా హరిప్రసాద్ అనే పేరెట్టారు కదా, హరి 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 అని, హరి అను రెండక్షరములు ఏం చేస్తుంది, హరియంతును పాతకములు నంబుజనాభ, హరిని నామమహత్తము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అన్నారు. అంచేత ఆ పేరు పెట్టడంలోనే ఆయనకి ఆ పుణ్యయోగాలు, ఎన్నో పుణ్యాలు చేసుకునే యోగం కలిగేలా పెట్టారు భగవంతుడి యొక్క అనుగ్రహం. ఎందుకు చెబుతానంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ మీద చాలా గౌరవం నాకు. ఏళ్ల తరబడి పురాణములు చెప్పడం వల్ల అశేషంగా నిలబడి కూడా చివరిదాకా వింటున్నటువంటి వాళ్ళందరికీ చెబుతున్నది, ఆఖరు రోజు మాత్రం తప్పక 6 గంటలకు వస్తే ఆ మహిమ వింటే 40 రోజుల యొక్క పురాణము సారము విన్నటువంటి ఫలితం వస్తుంది. అంటే ఒక్క రోజుతో ఈ 40 రోజులది వింటున్నారు, అప్పుడు మీరు అనవసరంగా 40 రోజులు వచ్చామని వెంగట్టుకోకండి. ఈ ఎఫెక్ట్ ఆ ఎఫెక్టే. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో అనవసరంగా 40 రోజులు కింద కూర్చొని విన్నాం, మోకాళ్ళు నొప్పులు పెట్టాయి, ఆఖరి రోజు ఒక్క రోజు వస్తే చాలు కదా అంటే, ఆఖరి రోజు రాలేము, మనకు ఆ యోగం అవద్దు. భగవంతుడు ఎంతో యోగం ఉంటే కానీ రాదు. చచ్చిపోయే ముందు కృష్ణ అనుకుంటే వైకుంఠానికి గడతాం, కానీ చచ్చిపోయే ముందు ఎంతమంది కృష్ణ అంటారు, కీష్ కీష్ అంటాడు. ఆ కీస్ కీస్ అని చివరి కోతి పుట్టిన వాళ్ళు ఉన్నారు, కీస్ అంటే కోతి అని అర్థం, కోతి పుట్టిన వాళ్ళు ఉన్నారట. కృష్ణ అనలేక కీస్ కీస్ అన్నారండి. ఈ విధంగా తెలియకుండానే మన నోటి వెంబడి అపశబ్దాలు వస్తాయన్నమాట. ఎంతో చక్కగా నారాయణాన్ని పేరు పెట్టుకుని నారాయణాన్ని పిలిచి అజామిళ్యుడు తరించాడు. కా అదే నారాయణాన్ని పేరు పెట్టుకున్న కొడుకులకి పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయే ముందు నారాయణ లేక ఒరే నారిగా అని చచ్చిపోయి నారాయణ పుట్టారు. అందువల్ల కట్ చేయొద్దు, చక్కగా పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా హాయిగా పేరు పెట్టుకున్నారు. భగవంతుడి పేరు నారాయణ అంటే నారాయణ అని పిలవండి, నారిగా అని పిలవకండి. చక్కగా శ్రీ పూజిత్ అని పేరెడితే ఒరే పూజీ అని కట్ చేయకండి, పూర్తిగా శ్రీ పూజితానండి. అప్పుడు ఆ విష్ణుమూర్తి యొక్క పేరు తలుచుకున్న పుణ్యం వస్తుంది. సీత అని పేరెట్టుకుంటే సీత అని పిలవండి, సీతు అన్నారంటే తీతూ పెట్టయి పుడతారు. ఎందుకని, అందువల్ల నామమును ఎప్పుడూ కూడా భ్రష్టము చెయ్యకూడదు. ఈ విధంగా వెంకటాద్రి వచ్చి ఆ పుణ్యాత్ముడు తాను తరించి ఎన్నో తీర్థయాత్రలు చేసి కృష్ణానదిలోకి వచ్చి పుష్కర స్నానం చేశాడు. ఆ పుష్కర స్నానానంతరం అక్కడి నుంచి బయలుదేరి సప్తగోదావరాలు చూశాట. భీమేశ్వరుని దక్షారామ భీమేశ్వరుని దర్శించాడు, మాణిక్యాంబా సమేత భీమేశ్వర దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాడు, సింహాచలం చూశాడన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి చూసి వ్రతం చేసుకున్నట్టండు ఆయన. ఆయన కూడా రత్నగిరిని చూసి అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతము స్వయముగా చేసుకుని ప్రసాదం తిని తరించాడు. అక్కడ ప్రసాదం ప్రత్యేకత, సత్యనారాయణ స్వామికి చక్కగా నామస్మరణ ప్రసాదము ఈ రెండూ కూడా అత్యంత ప్రీతిపాత్రలేనివి. ప్రసాదం తింటేనే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసిన ఫలితం సంపూర్ణంగా వస్తుంది. వీలున్నప్పుడల్లా సత్యనారాయణుని హరినారాయణ గోవింద, నేను చెబుతున్నది స్కాంద పురాణంలో మాట భాగవతంలో మాట చెబుతున్నాను. ఎప్పుడైనా వీరు వ్రతం చేసుకున్నాక ఏమన్నా లాకన్నా పూర్తిగా ప్రసాదం తినాక హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద ఇలా అనాలట. హరినారాయణ అనగానే గోవింద ఒకళ్ళు అనుకో అన్న అందుకోవాలి, భక్తపరాయణ అనగానే ఇంకోడు గోవింద అనాలి. ఈ గోవింద స్మరణతో కూడిన నారాయణ స్మరణ సత్యనారాయణుడికి చాలా ప్రీతిపాత్ర అన్నమాట. అసలు సత్యదేవుని యొక్క వ్రతం ఇచ్చే ఫలితం అంతా ఇంత కాదు. నా జీవితంలో ఎన్నో పర్యాయములు, ఎప్పుడైనా ఇంత పెసర కష్టం అనిపించిందా టక్కున వ్రతం చేసేవాడిని. వ్రతం చేస్తే గతం గత మళ్ళీ అన్ని శుభాలే వస్తాయన్నమాట. ఒక్కసారి మీరందరూ కూడా నాతో కూడా గొంతు కలపండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, సత్యనారాయణ వ్రతమండి, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరించే సత్యనారాయణ వ్రతమండి,
శోకాలు మాపెడి పాపాలు బాపెడి, శోకాలు మాపెడి పాపాలు బాపెడి, లోకాన్న భోగాలు వసగేది ఏది, నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే నారా శాంతి సుఖాల తేలిల్చునేది, ఆనందదాయి వేరే ఇంకేది, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి. సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాలు చూపించు త్రోవా, శ్రీనాథు పాదాలు నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే నా. రాజుకైనా నిరుపేదకైనా తరిగించు భాగ్యమిదేనండి, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద, హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద.